Primeiro, rápido, Vandolora. మానవుడు తన హృదయంలో ఉన్నటువంటి శాంతిని తన హృదయంలో నశిపోయిన తన హృదయంలో ఉన్న ఆనందాన్ని తన హృదయంలోని సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకునే వరకు సంతృప్తి అవ్వడం అడుగు సంతృష్టి కలగదు. మనకి ఏదో మనకు లేనిది వస్తే మనం సుఖపడవచ్చు ఆనందంగా ఉండొచ్చు అని అనిపిస్తుంది. అది వచ్చాక మళ్ళీ అందరూ ఏమి లేదని తెలుస్తుంది. అంటే మన హృదయంలోనే నిజం తెలిసే వరకు మనం ఇలా జన్మిస్తూ ఉండాలి. శరీరాలు జన్మిస్తాయి, శరీరాలు పుడతాయి. అలాగే వస్తువు యొక్క స్వభావం మన హృదయంలో ఉన్నటువంటి ఆ నిజం మనకు అర్థమయ్యే వరకు, అది మనకు అనుభవానికి యోగ్యం అయ్యే వరకు, ఇలా మనం జన్మిస్తూ మరణిస్తూ మరణిస్తూ జన్మిస్తూ ఈ ప్రవాహంలో కొట్టుకుపోవలసి ఉంది. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఎవరు ఏ గురువుని ఆశ్రయించినా, ఎవరు ఏ మతంలో ప్రయాణం చేసినా, ఈ జీవ లక్షణాలని, ఈ ప్రకృతి లక్షణాలను దాటి వెళ్ళాలి. ఈ శరీరం ఎందుకు చనిపోతుంది, మరణిస్తుంది. మరణించే శరీరంతో మీకెంత గాఢంగా ఈ శరీరంతో తాదాత్మ్యం ఉందో, టోటల్ గా ఎలాగ ఐడెంటిఫై అవుతున్నారో అలాగే మీ వర్గం ఉన్నటువంటి నిజంతో అంత టోటల్ ఐడెంటిఫికేషన్ రావాలి. అంటే శరీరంతో తాదాత్మ్యం మీకు ఎంత బలంగా ఉందో, మీ వర్గంలో ఉన్నటువంటి సద్వస్తువుతో, సత్య వస్తువుతో, చావులేని వస్తువుతోటి అంత గాఢమైనటువంటి తాదాత్మ్యం రావాలి. అప్పుడు ఆ తాదాత్మ్యం వస్తే అజ్ఞానం నశిస్తుంది. మన అజ్ఞానమే హృదయంలో ఉన్నటువంటి మన మనస్సుని మన అజ్ఞానం తీసుకొస్తుంది బయటికి. తర్వాత మన వెనకాల నీడ ఎలా వస్తుంది, మనం కూడా ఇష్టాయిష్టాలు కూడా మన వెనకాల వస్తూ ఉంటాం. ఇష్టం వస్తుంది, అది ఇష్టం వస్తుంది. ఒకరిని చూస్తే ఇష్టం, ఒకరిని చూస్తే అది ఇష్టం. అయితే శరీరం కూడా నీడలు వచ్చినట్టే మన వెనకాల ఇష్టాలు అయిష్టాలు వస్తాయి. ఈ ఇష్టాలు అయిష్టాల వల్ల కూడా మనస్సు, హృదయంలో ఉన్న మనస్సు బాహ్యముఖానికి వచ్చేస్తుంది. అయితే మనం ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోవాలి. తగ్గించుకుని మన ధర్మం ఏదో మనం ఆచరిస్తూ మనం ప్రవర్తించాలి. మనం చేతులతో పూజ చేస్తాం, నూడితోటి జపం చేస్తాం, మనసుతో ధ్యానం చేస్తాం. ఈ పూజ చేసినా, ఈ జపం చేసినా, ధ్యానం చేసిన దీని యొక్క ప్రయోజనం ఏంటంటే శరీరమే నేననుకున్నటువంటి మనస్సును తీసుకెళ్ళా. ఇది కాదు, ఇది నేను కాదు, లోపల నిజమే నేను అని అక్కడ నెమ్మదిగా తోడుకెళ్లి అక్కడ ప్రవేశపెట్టడానికి, దానితో తాదాత్మ్యం పొందటం కోసం మీకు లక్ష్యం. ఈ పూజ లక్ష్యం, జపం లక్ష్యం, ధ్యానం లక్ష్యం. జనరల్గా దేవాలయాలకు వెళ్లే వాళ్ళు అందరూ కూడా దేవుడి యొక్క కృపని, దేవుడి యొక్క అనుగ్రహాన్ని అర్థించేవాడు తక్కువ. మాకు జ్ఞానాన్ని ప్రసాదించు, ఆత్మజ్ఞానం ప్రసాదించు, దేహమే సర్వస్వం అనుకుంటున్నాం, దేహమే సత్యం అనుకుంటున్నాం, దేహమే ఆత్మ అనుకుంటున్నాం, ఈ బుద్ధిని పోగొట్టు మాకని ప్రార్థించే భక్తులు ఎవరు లేరు. ఏదో కోరుకుంటే ఆ కోరికల కోసం వెళ్లి దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఆశ్చర్యం ఏంటంటే కోరిక ఎప్పుడూ పరిమితమైంది. నువ్వు ఏ కోరిక కోరుకోండి, ఆ కోరిక పరిమితంగానే ఉంటుంది. నువ్వు ఏ కోరికైనా సరే, మీకు మంత్రి అవ్వాలని కోరుకుందనుకోండి, లేదా ధనం సంపాదించాలని బాగా కోరుకుందనుకోండి, సంతానం లేని వాడికి సంతానం కావాలని కోరుకుందనుకోండి, లేదా మీకు బాగా చదువు రావాలని కోరుకుందనుకోండి, ఏ రకమైన కోరిక వచ్చినా సరే ఆ కోరికలో పరిమితం ఉంటుంది. కానీ అది పరిమితం లేని అయి ఉండదు. కోరిక లోపల నిజానికి పరిమితులు లేవు, మన కోరికకి పరిమితం ఉంటుంది. ఏ కోరిక కోరిక మీరు ఆలోచించండి, మీకు చాలా కోరికలు ఉండొచ్చు. ఆ ప్రతి కోరిక పరిమితమైన దాన్ని పట్టిస్తున్నా కానీ పరిమితం లేని దాన్ని పట్టకూడదు. పరిమితం లేని వస్తువు మన హృదయంలో ఉన్నది. ఆ పరిణామంలో జీవుడు జాగ్రత్తగా అతను జాగ్రత్తగా మెలకువగా జీవిస్తూ రావాలి. పరిణామంలో ఆ జన్మకు ఆ జన్మ వివేకవంతంగా జీవిస్తూ మెలకువగా జీవిస్తూ రావాలి. జన్మల్లో మన అజాగ్రత్త పనికి రాదు. అజాగ్రత్త ఉన్నవాడికి అశ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం రాదు. అంటే మనలో ఏ దుఃఖం కలిగినా దానికి అజ్ఞానమే కారణం. మీకు ఏ రకమైన దుఃఖం వస్తామనుకోండి, ఆ దుఃఖానికి కారణం అజ్ఞానమే కారణం. ఇంకేదంటే అజ్ఞానం ఉంటే అహంభావన వస్తుంది, అహంభావన ఉంటే దుఃఖం వస్తుంది. అజ్ఞానం పోతే అహంభావన పోతుంది, అహంభావన పోతే దుఃఖం పోతుంది. అంటే బాహ్యంగా మీ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రధానం కాదు. ఎందుకంటే మీకు పరిస్థితులు చాలా బాగున్నాయని అనుకున్నా, ఏ పరిస్థితి అయితే మీకు బాగున్నాయని అనుకుంటున్నారో ఆ పరిస్థితిలో మీకు పరిణామంలో మళ్ళీ దుఃఖం తీసుకురావచ్చు. ఇతర వ్యక్తుల మీద ఇతర పదార్థాల మీద ఆధారపడి వచ్చే మనకు సంతోషం, అది కాల పరిణామంలో మన దుఃఖాన్ని తీసుకొస్తుంది. మీరు బాహ్యంగానే మంచి పని చేశారనుకోండి, మంచి పని చేస్తే ఆ మంచి పని మీకు జ్ఞానం కలగడానికి సహకరించాలి. వ్యక్తి భావన లేకుండా చెయ్యాలి. నేను చేస్తున్నానని తలంపు లేకుండా చెయ్యాలి. నేను చేస్తున్నాననే తలంపుతోటి మీకు చేస్తే ఎవరైనా మేము ముఖస్థితి చేస్తే మీకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం వల్ల కూడా మీకు దేహాభిమానం, దేహ బుద్ధి పెరుగుతుంది. అక్కడ కాస్త మీరు చేసే మంచి పని వల్ల కొంత పుణ్యం వచ్చినా ఇది అజ్ఞానం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను చేస్తున్నాన తలంపుతోటి, నేను చేస్తున్నటువంటి భావంతో చేస్తే, అంటే మనం చేస్తున్న పని యాక్షన్ లేకుండా మనం చేస్తున్న పని మనకి జ్ఞానం సంపాదించి పెట్టాలి. వంట చేసుకోవడానికి కూడా ఎంతో కొంత పని చేయాలి. ఇల్లు కట్టడానికి కూడా ఎంతో కొంత పని చేయాలి. పని లేకుండా రోజు వెళ్ళదు. అలాగే ఈ చిన్న చిన్న పనులు చేయడానికే మన చిన్న చిన్న ఏదైనా కట్టడాలకే ఇంత పని చేస్తున్నాం. ఏదైనా ఒక రథం చేయాలంటే పని చేయాలి, ఒక యజ్ఞం చేయాలంటే పని చేయాలి. అటువంటిప్పుడు మన హృదయంలో ఉన్న ఆ నగ్న సత్యాన్ని, పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి పని చేయాలి. ఏ రకంగా చేస్తే మనకు ఆ వస్తువు తెలుస్తుంది, అది నేర్చుకుని అది తెలుసుకుని చెయ్యాలి. చెయ్యాలి, తెలుసుకుని చెయ్యాలి, వివేకంతో చెయ్యాలి. అంటే మనం చేస్తున్న పని మనల్ని బంధించకూడదు. మనం చేస్తున్న పని మనల్ని బంధించకపోతే మరణానంతర జీవితంలో మనకి ఏం దుఃఖం రాదు. మానవుడికి వాడు చేసిన కర్మను బట్టి వాడికి దుఃఖం వస్తుంది. మనం ఏమి చేస్తే మనకు అది ఎదురవుతాయి. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా, భగవంతునికి అర్చన చేయగా చేయగా చేయగా, భగవంతుని పూజించగా పూజించగా, ఆయన నామాన్ని స్మరించగా స్మరించగా స్మరించగా, ఆయన రూపాన్ని ధ్యానించగా ధ్యానించగా, ఆ లోపల ఆ పరమేశ్వరుడే అంతలో వ్యాపించి జలవస్తువులు ఉన్నవాడు పరమేశ్వరుడే, మన హృదయంలో ఉన్నవాడు పరమేశ్వరుడే, ఇతర లోకాల్లో ఉన్నవాడు కూడా పరమేశ్వరుడే. ఆ వస్తే మనకు గురు రూపం ధరించి వ్యక్తమవుతాడు బోధించటానికి. వీళ్ళు మనం చెప్పిన విషయం అర్థం చేసుకోగలరు. ఆ పరిణామం మనకు వచ్చినప్పుడు, మనసులో వికాసం వచ్చినప్పుడు ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు మనకు గైడ్ చేయటం కోసం. భగవంతుడు గురు రూపంలో ధరించాలంటే మనం చేసే పని భగవంతుని యొక్క దయ, భగవంతుని యొక్క కృప సంపాదించడానికి అనుకూలంగా ఉండాలి. ఒక మాట ద్వారా కానీ, ఒక పని ద్వారా కానీ, ఒక తలంపు ద్వారా కానీ భగవంతుని దయ సంపాదించాలి. భగవంతుని దయ కనుక సంపాదిస్తే అన్ని మనకు సమకూడినట్టే. మీరు అతిగా ఎవరినైనా, అతిగా ఎవరి మీద మోహం పెట్టుకున్నారనుకోండి, మీరు మీ మనసు వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అతిగా ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నారనుకోండి, మీ మనసు వాళ్ళకి రెండు చెడ్డయ్యే. అంచేగా మనం అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుని చుట్టూ నేర్చుకోవాలి. కానీ కొంతమందిని చూసి మనం అసూయ పెట్టుకుని, కొంతమందిని గాఢంగా మనం వాళ్ళ మీద మోహం పెట్టుకుంటే అలాగైనా మనసు బాహ్యానికి వచ్చేస్తుంటే, ఇలాగైనా మనస్సు బాహ్యానికి వచ్చేస్తుంది. ఇతరుల దోషాలు మీరు వాళ్ళ ఈ తప్పు ఉంది, వీళ్ళు ఈ తప్పు ఉంది అని చూస్తూ ఉంటారనుకోండి, ఇప్పుడు ఈ రోజు వెళ్ళిపోతే మీరు అన్న తప్పుడు మీకు తెలియనంక. గాడ్ ఈజ్ నాట్ డ్యూయల్, గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్. భేదం భగవంతుడికి లేదు, జీవుడికి భేదం ఉంది. అంటే ఆ భేద బుద్ధి మనం తొలగించుకోవాలంటే ఇష్టాయిష్టాలు తగ్గింది. ఇష్టాయిష్టాలు భేద బుద్ధిని పెంచుతాయి. మనం ఇష్టాయిష్టాలు తగ్గించుకుంటామంటే భేద బుద్ధిని తగ్గిస్తాయి. తర్వాత మీరు మనోస్థైర్యం వైపు నేర్చుకోవాలి. నిశ్చయ మీద సజీవమైన విశ్వాసం కలగకపోతే ప్రతి చిన్న విషయానికి మీకు దుఃఖం వచ్చేస్తుంది. ఇది ధైర్యం అనేటికంటే ప్రధానం. సరస్సులో చాలా మందికి మానవులకి దుఃఖం రావటం భయం ఉంటే కారణం. అంటే మీరు ఏం చేయాలంటే పిల్లలకు కూడా ప్రతి చిన్న విషయాన్ని మీరు భయపడటం వాళ్ళకి భయం అలవాటు అయిపోతుంది. వాళ్ళకి ధైర్యం అలవాటు చేయాలి. దేవుడి ప్రారంభాన్ని బట్టి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగానా, అనుకూలంగా ఉంటే మీకు గర్వం రాకూడదు, ప్రతికూలంగా ఉంటే దుఃఖం రాకూడదు. ఇప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణం, ఏ రోజు కావాలి కాదు, ఏ క్షణానికి ఆ క్షణం బ్రెయిన్ భేదం చేసుకుంటూ రావాలి. అప్పుడు మనసు ఉదయాన్నికంగా ప్రయాణం చేస్తుంది. మీ భయం ఎంత భయం తగ్గించుకుంటే అంత మీకు పరిణామాలు అంటే మంచి భవిష్యత్తు కలుగుతుంది. చాలా మందికి మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి పని చేయాలనుకుంటారు కానీ భయం వల్ల చేయగలరు. అంటే చాలా మానసికమైనటువంటి లోపాలకి, మానసికమైనటువంటి రుగ్మతలకి, మానసిక సమయంలో వికారాలకి భయమే కారణం. అంటే భయం తగ్గించుకుంటేనే కానీ మనస్సు ఉదయాన్నికంగా ప్రయాణం చేయదు. అసలు ఉన్నది ఒకటే వస్తువు, రెండు ఉన్నకున్నప్పుడు భయం వస్తుంది. ఉన్నది ఒకటే అయినప్పుడు ఇంక ఎవరికి ఎవరు భయపడేది ఏముంది? భయపడద్దు. తర్వాత కొంతమంది బలహీనత ఉంది, అందరి చేత మంచివాళ్ళు అనిపించుకోవాలనుకుంటారు కొంతమంది. అది బలహీనత. అందరి చేత ఎవరు మంచివాళ్ళు అనిపించుకుంటారు? మహాత్మా గాంధీ గారిని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, శ్రీరాముడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు, బుద్ధుని విమర్శించే వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తుని విమర్శించే వాళ్ళు ఉన్నారు, శంకరాచార్యుల వారిని విమర్శించే వాళ్ళు ఉన్నారు. అందరి చేత మంచి అనిపించుకోవడం అది కూడా పెచ్చదనాల్లో ఒకటి. అందరి చేత మంచి అనిపించుకోవాలని ఎవడైనా అనుకుంటుంటే వాడు కూడా పెచ్చవాడు ఒకటిచ్చ. అంటే వాడికి లోకవాసన ఎక్కువ ఉందని. అందరి చేత మంచి అనిపించుకోవడం అంటే మనకి అందరూ మోక్షం వాడు భగవంతుడు ఇస్తాడు. అంటే భగవంతుని దృష్టిలో పెట్టుకుని భగవంతుడి గౌరవానికి, భగవంతుడి కృపకి, భగవంతుడి దయకి, భగవంతుడి అనుగ్రహానికి పాత్రుడు పని చేసుకుంటూ మన దగ్గరికి ఎవరికి వెళ్ళిపోవాలి. కానీ అందరి చేత మంచి అనిపించుకోవడం అది సాధ్యం కాదు. అది ప్రస్తుతం అలాగనుకునే మనిషికి లోకవాసన పెరుగుతుంది, దేహవాసన పెరుగుతుంది. అందరి వాళ్ళు ఉన్నది ఒకటే వస్తుంది, ఉన్నది ఒకటే వస్తుంది. అంటే అందరి చేత గౌరవింపబడాలనుకుంటే మాయ పని వరలో అదొకటి. ప్రతి మనలో ఏదో ఒక వరలో పడతాడు, ఆ వరలో నుంచి బయటకు రాలేడు ఇంకా వాడు. ఆ వరలో నుంచి వాడు బయటకు వస్తేనే కానీ జ్ఞానం కలగదు. ఇప్పుడు ఎందుకంటే ఎంతో కొంచెం ఫీల్ అవుతున్నాం కదా మనం, అదే శీతాకాలంలో చలి ఫీల్ అవుతాం. అలాగే మీ హృదయంలో ఉన్న దేవుణ్ణి మీరు, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ మోక్షమును, మీ హృదయంలో ఉన్న సత్యమును, మీ హృదయంలో ఉన్న అమృతమును, మీ హృదయంలో ఆనందమును మీరు ఫీల్ అవటం ప్రారంభించారనుకోండి, అప్పుడు మీకు దాని వైభవం తెలుస్తుంది. అప్పుడు ఇతరులు చెప్పుడు మాటల మీద మీరు నమ్మని దక్కర్లేదు, లోపల ఆ వస్తువు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఆ శీతాకాలంలో చలి మీ శరీరాన్ని తాకినప్పుడు, ఎండాకాలంలో ఎండ మీ శరీరాన్ని స్పర్శ చేసినప్పుడు తాకినప్పుడు మీకు ఎంత స్పష్టంగా మీకు అనుభవం అవుతుందో, అలాగే మీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు మీకు ఫీల్ అవ్వగలిగినప్పుడు, మీ హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని మీకు అనుభవంలోకి మీరు ఫీల్ అవ్వగలుగుతున్నప్పుడు, మీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం మీకు ఫీల్ అవుతున్నప్పుడు, అప్పుడు నెమ్మదిగా మీకు తెలియకుండా దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన చనిపోతుంది. భగవంతుడు గురురూపం ధరించి వచ్చి అతని చూపు ద్వారా, మాట ద్వారా, చేత ద్వారా నీ మనసును నిర్మూలన చేస్తాడు, నిశ్చలం చేస్తాడు, నీ మనసు వాండరింగ్ తగ్గిస్తాడు. నీ తల్లిదండ్రులు నీకు ధనం ఇవ్వగలరు, లేకపోతే నాలుగు ఎకరాలు పొలం ఇవ్వరు, కానీ నీ మనస్సును నిశ్చలం చేయలేరు, నిర్మూలన చేయలేదు, గురువే చెయ్యాలి. నీ తల్లిదండ్రులు నీకు ఏం చేస్తారు? అన్నం పెడతారు, కావలసింటే నాలుగు బట్టలు కొనిస్తారు, లేదా నాలుగు ఎకరాలు పొలం ఇస్తారు, అందుకని ఏం చేస్తారు? కానీ దైవానుగ్రహం వల్ల మీ మనస్సు నిర్మలం అవుతుంది, మీ మనస్సు నిశ్చలం అవుతుంది. అంటే మీ మనస్సు అనగటానికి గురువు సహాయం లేకుండా మీ మనస్సు అనగదు. ఇంకా నిర్మలం చేస్తాడు అంటే ఎక్కడ నిజముందో, ఎక్కడ సత్యం ఉందో, ఎక్కడ జీస్తాడు ఉన్నాడు, అక్కడికి మీ మనస్సు నిమ్మదిగా జరుపుతూ ఉంటాడు వాడు గురువు. మాట్లాడినా మాట్లాడైపోయినా, ఏదైనా పని చేసినా చేయకపోయినా, ఆ డెస్టినేషన్ లో మీకు తీసుకెళ్తూ ఉంటాడు వాడు గురువు. ఆ జర్మనీ నుంచి ఒక లేడీ వచ్చింది, ఆవిడ జర్మనీలో ప్రేటర్ కోర్స్ చదివింది ఆవిడ. అప్పుడు ఎందుకే ఆవిడ ఏం చదువుతుందంటే, ఇండియాలో చాలా మంది గురువులను చూశానండి, ఇండియాలో చాలా అంటే ఆవిడ 4 సార్లు ఇండియా వచ్చింది, చాలా మంది గురువుల దగ్గరికి వెళ్తాను, ఇండియాలో చాలా మంది గురువులను చూస్తున్నామండి, ఇంకా నా మనస్సు ఇంకెక్కడ నిలబడటం లేదు అని చెప్తుంది ఆవిడ. నా మనస్సు ఇంకా ప్రత్యేకంగా చోటు నిలబడటం లేదు, ఇంకా వాండరింగ్ లో ఉంది, మనసు ఇంకా తిరుగాటలో లేదు కానీ మనసు తోట నిలబట్టడం లేదు, ప్రత్యేకంగా ఏకాగ్రం చేయటానికి ఇంక నిర్మలం అవటం లేదు, దుష్టులు అవటం లేదు. రమ మనిషిని చూస్తే ఒక రకంగా ఉంటుంది, బొమ్మ శిరిడీ సాయిబాబా బొమ్మ చూస్తే ఒక రకంగా ఉంటుంది, వెంకటేశ్వర బొమ్మ చూస్తే ఒక రకంగా ఉంటుంది, ఇంకా ఉత్తరప్రదేశ్లో గురువుని చూస్తే ఒక రకంగా ఉంటుంది. నా మనసు ప్రత్యేకంగా ఒక గురువుని ఇంకా పట్టుకోవటం లేదు అని ఆవిడ చెప్తాను. అప్పుడు నేను మీరే అని చెప్పానంటే మీ బాధ నాకేం లేదు, నువ్వు బాధపడుతున్నావు ఏం చేయాలంటే నేను గురువుని పట్టుకోలేదు, గురువు మమ్మల్ని పట్టుకున్నాడు, నువ్వు కోసం నువ్వు తిరుగుతున్నావు దేశం అంటే నీ బాధ నాకేం లేదు. ఎందుకంటే మమ్మల్ని నేను గురువు కోసం తిరగటం లేదు, గురువు వచ్చి మమ్మల్ని పట్టుకున్నాడు, నీకున్న బాధ నాకు లేదని చెబుతున్నావు ఆవిడతోటి. అంటే మోక్షం కోసం మనం తిరగటం కష్టం, కష్టం మోక్షమే మనం ఇంటికి వచ్చినప్పుడు ఇంకా సమస్య లేదు. అన్నిటికంటే నిశ్చయం చేయండి పవిత్రత, ఒకటి పవిత్రత, రెండు ప్రవీణత. మనం చేసే పనులు ప్రవీణత, మన మనసులో పవిత్రత, ఈ రెండు మనకు బాగా సహకరిస్తాయి. ఇంట్లో చేసుకునే పని మీరు ఎస్కేప్ అవ్వకూడదు, ఇంట్లో మీరు చేసుకునే పని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ పని ద్వారా నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. పూర్వం ఒక అమ్మగారు చెప్పారు, అప్పుడు నేను ఒకసారి వాళ్ళ ఆయన అన్నారట నువ్వు వండిన కూరలు ఏం బాగట్లేదు అని ఒక రోజున అన్నారు, అప్పటి నుంచి వీళ్ళు మండిపోతాను మా ఆయన చూస్తుంటే అంటారు. అది చిన్న మాట ఆయన, అంటే దేహాభిమానాలు. మా ఆయన చూస్తుంటే నాకు ఎక్కువ కోపం వచ్చేస్తానని అంటున్నారు వాడు. ఓ రోజు అన్నారు నువ్వు ఉన్న కూరలు ఏం బాగోటాలో తింటాను తిందైపోతున్నారు. అప్పటి నుంచి ఒళ్ళు మండిపోతున్నారు, మనిషి కనిపించే ఉడుతున్నారు ఒళ్ళు మండిపోతున్నారని అంటున్నారు వాడు. అది దేని అంటే ఏంటి, ఆ మాట మనం పట్టించుకుంటే మీకు జ్ఞానం కలగదు. ఆ మాట మనం పట్టించుకోకూడదు. మనం కూర అటువంటి విషయాలు ఎలా తీసుకోవాలి, మనం కూర ఒక సరిగ్గా ఉండలేకపోతున్నాము, ఇంకా బాగా ఉండాలి, ఎక్కడ లోపం ఎక్కడుంది గ్రహించి మనం సరిచేసుకోవాలి. కానీ అలా కోపం తెచ్చుకోవడానికి తీసుకురాలి గ్రహం రాదు. మనకి అంచే బహుమానాలు తెచ్చుకోవడం చేతకాలన్నా కానీ ఎవరైనా అవమానాలు చేస్తే భరించలేదు. మీరు ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్తారనుకోండి, వాళ్ళు మీతో మాట్లాడాలనుకోండి, అది కూడా భరించాలి. మీరు రహస్యం బాగా అర్థం చేసుకోండి. ఊరికే అర్థం లేని చదువు చదవటం ప్రయోజనం లేదు. అవమానం మీరు భరించలేదనుకోండి, దేహాభిమానం పెరిగిపోతుంది, దేహబుద్ధి పెరిగిపోతుంది. భగవద్గీత చదివితేనే మీకు మోక్షం వచ్చేది, చదివితే పుణ్యం వస్తుంది. చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే మోక్షం వస్తుంది. అంటే ఆత్మానుభవం ఉన్నవాడు ఆత్మలో స్థిరంగా ఉంటాడు, ఆత్మానుభవం ఉన్నవాడు ఆత్మలో స్థిరంగా ఉంటాడు. అందరూ సమానమే వాడికి, అందరికీ మనం విడదీసుకుంటాం. ఇది మంచివాళ్ళని ఇది చెడ్డవాళ్ళని మనం విడదీసుకుంటాం. వాడికి అందరూ సమానం అంటే వాడున్న దోషాలు వాడికి చూసిన లోపల సద్వస్తువులు చూస్తూ ఉంటాడు వాడు. అవంటే వాడికి మనసు లేదు కాబట్టి వికారం ఉండదు. మనసు ఉంటే వికారం ఉంటుంది, మనసు లేకపోతే వాడికి వికారం ఉండదు. సర్వస్వాళ్ళ నుంచి ఇద్దరు పూర్తిగా ఏం చేస్తారంటే మూడో వ్యక్తి గురించి చెప్పుకుంటారు. చివరిగా మూడో వ్యక్తి బాగుపడతాడు, వీళ్ళిద్దరూ చెడిపోతారు. వాడు ఏదైనా దోషం ఉందనుకుని దాని గురించి మీరు చెప్పుకోక ఆ దోషం వాడికి పోతుంది, ఇద్దరికి వస్తుంది. అది ఇప్పుడు జర్మనీ అమ్మగారికి ఇప్పుడు సమాధానం ఇక్కడ భగవాన్ వచ్చింది. ఈ జర్మనీ అమ్మగారు ఏమన్నారంటే మా గురువు జరగటం లేదంటున్నారు కదా. అంటే భగవాన్ ఎవరు అదే అడుగుతున్నారు, జర్మనీ అమ్మగారు అడిగినట్టే అడుగుతున్నారు. నా గురువు నీ ఎట్లా కనుగొని, హౌ టు ఫైండ్ మై గురు, హౌ టు ఫైండ్ మై గురు అని ప్రశ్న. ఎవరు ప్రశ్న అడిగింది ఇప్పుడు జర్మనీ అమ్మగారు అడిగినట్టు అడుగుతున్నారు, హౌ టు ఫైండ్ మై గురు అని. దానికి భగవాన్ ఏం చెప్తున్నారు, కాన్స్టాంట్ మెడిటేషన్, బై కాన్స్టాంట్ మెడిటేషన్ యూ ఫైండ్ అవర్ గురు, బై కంటిన్యూస్ మెడిటేషన్, బై కాన్స్టాంట్ రిమెంబరెన్స్ యూ ఫైండ్ అవర్ గురు. గురువు యొక్క అనుగ్రహం లేకుండా నాలో ఉన్న వస్తువు నాకు తెలియదని మీరు చెబుతున్నారు. ఆ గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది, గురువు యొక్క కృప ఎలా ఉంటుందంటే అది మాటలకు అందదు, ఊహలకు అందదు, సంకల్పాలకు అందదు. అనుభవానికి అందుతుంది కానీ నీ మాటకి నీ తలంపుకి నీ ఊహకి అందదు. నీ మాట వల్ల నీ తలంపు వల్ల నీ ఊహ వల్ల నీ మనస్సు ఎక్కడ కూర్చుంటుంది, మనస్సు ఏం చోట అది అందుతుంది. అంటే గురుకృప మాటలకు అందదు, తలంపులకు అందదు, సంకల్పాలకు అందదు, వీటిలన్నింటికి అతీతం. కొంతమంది కొంతమంది ఎక్కడైనా పేచీలు ఉంటే పరిష్కారం చేయడానికి చూస్తారు, కొంతమంది పేచీ లేని చోట పేచీలు కల్పిస్తారు. సమాధానపరిచేవారు ధన్యులు, వారి దేవుని చూచేతారు. పేచీలో ఉన్న చోట ఎవడైతే దాన్ని సమాధానపరుస్తున్నాడో, వాళ్ళకి అండర్స్టాండింగ్కి విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ఎవడైతే సమాధానపరుస్తున్నాడో ఆ యాక్షన్ కూడా నీకు జ్ఞానోదయానికి సహకరిస్తుంది. ఎక్కడ ఇది చెప్పి సమాధానపరిచేవారు ధన్యులు, వారి దేవుని చూచేతారు. నీ యొక్క యశస్సు వల్ల కానీ, నీ సంతానం వల్ల కానీ, నీ ధనం వల్ల కానీ, దేనివల్ల నీకు చదువు వల్ల కానీ, దేనివల్ల నీకు లోపల ఈశ్వరుడు వ్యక్తంటాడు. కేవలం హృదయశుద్ధి గలవాడు మాత్రమే ఈశ్వరుడు లోపల నీ స్వరూపం వ్యక్తమవుతుంది. అంటే హృదయశుద్ధి గలవారు, ధన్యులు వారి దేవుని అని చూచాడు. ఆ భగవాన్ చెప్తున్నాడు, నీ గురి ఎవరంటే నీ మనసు ఎవరితో శృతి కలుపుతుందో అతని గురువు. నీ మనస్సు ఎవరితోటైతే ఆ శృతి కలుపుతుందో, ఎవరి జ్ఞాపకం వస్తే నీ మనస్సు నిర్మలమవుతుందో, ఎవరి జ్ఞాపకం రావటం నీ హృదయంలో ఉన్న సౌందర్యం నీకు తెలుస్తుందో అతని గురువు. అయితే మనం అందరం ఫారెస్ట్ లో ఉన్నాం, ఎక్కడున్నాం అంటున్నాడు, అడవిలో ఉన్నాం. మనం అందరం ఎక్కడ ఉన్నాం? అడవిలో ఉన్నాం. అడవిలోంచి బయటకు రావడానికి ఎవడు దారి చూపించాలి? అడవిలోంచి బయటకు రావడానికి ఎవడో మార్గం చూపించాలి. ఆ మార్గం చూపించేవాడు గురువు. ఎక్కడైతే నిజం ఉందో అక్కడ మన నిజాన్ని వెతకటం లేదు. ఎక్కడైతే నిజం లేదో అక్కడ నిజాన్ని వెతుకుతున్నాం. ఎక్కడైతే నిజం ఉందో ఆ నిజం అయితే నీ ముఖాన్ని తిప్పి అక్కడ వెతికింపజేసేవాడు కూడా గురువే. గురువే ఉపాయం, గురువే ఆ గమ్యం. మా హృదయంలో సత్యం ఉందని మీరు చెబుతున్నారు, మా హృదయంలో మోక్షం ఉందని మీరు చెబుతున్నారు, మా హృదయంలో ఏదో నిజం ఉందని చెబుతున్నారు, దాని స్వరూపమే సుఖం అంటున్నారు, దాని స్వరూపమే శాంతి అంటున్నారు, దాని స్వరూపమే ఆనందం అంటున్నారు, దాన్ని తెలుసుకోమని కూడా మీరు చెబుతున్నారు. మరి దాన్ని తెలుసుకోవడానికి సహాయం మీరేం చేయరా అని అడుగుతున్నాడు. చెప్పడం బాగానే ఉంది, మా హృదయంలో ఏదో ఉందని చెబుతున్నారు కదా, దానికి మీరేం సహాయం చేయరా? అంటే మా చెప్పలు పడి నేను తెలుసుకోవాల్సిందని, దానివల్ల మీకు సహాయం ఏమి చేయరా? వస్తువును తెలుసుకోవడానికి మీరేం మాకేం సహాయం చేయరా అని అడుగుతున్నారు. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, సహాయము గురువు యొక్క సహాయం ఎప్పుడు ఉండనే ఉంటుంది. అది నీ కళ్ళకు కనిపించకపోవచ్చు, నీ చెవులకు వినిపించకపోవచ్చు. గురువు యొక్క సహాయం ఎప్పుడు ఉండనే ఉంటుంది. నీ కళ్ళకది కనిపించిన అనశీలన చేయలేడు. నీ చెయ్యి చెయ్యిని తాకిందనుకోండి, ఈ చెయ్యి చెయ్యిని తాకిందనుకోండి, ఇది ఎంత స్పష్టంగా తెలుస్తుందో లోపల హృదయంలో ఈశ్వరుడి ప్రజెన్స్, ఈశ్వరుడి టచ్ మీరు ఎలా తెలుసుకోవచ్చు? నీ మనసుకు అంతర్దృష్టి కలిగితే, నీ మనసు అణిగితే హృదయంలో ఈశ్వరుడి ప్రజెన్స్, ఈ చెయ్యి ఈ చెయ్యిని తాకితే ఈ స్పర్శ ఎలా తెలుస్తుందో, నీ హృదయంలో ఈశ్వరుడి స్పర్శ అంటే డైరెక్ట్ గా మీరు తెలుసుకోవచ్చు. శాస్త్రం మీద ఆధారపడక్కర్లేదు, చెప్పుడు మాటల మీద ఆధారపడక్కర్లేదు, ఎవరో ఇతరులు చెప్పారని ఆధారపడక్కర్లేదు. అది మీ అనుభవానికి వచ్చినప్పుడు ఆ స్పర్శ మీకే తెలుస్తుంది. అయితే ఆ స్టేజ్ వచ్చే వరకు కల్టివేట్ చేయాలి గుడ్ క్వాలిటీస్, ఆ గ్రేట్ క్వాలిటీస్. ఈ సాత్విక మైండ్ కల్టివేట్ చేసుకుంటూ రావాలి. అంటే సాత్విక మైండ్కి అంచేపు యాక్షన్ ఉంటుంది కానీ రియాక్షన్ ఉండదు. వాళ్ళు చేసి పనే వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారని ఆ గొడవలోకి వెళ్ళదు. తెలియని సత్వగుణం. ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు కూడా మీకు తెలుసున్నా మీరు అనుకుంటండి, మిమ్మల్ని ఏదైనా అడిగితే చెప్పవచ్చు కానీ అడగకుండా పెద్ద చెప్పక్కర్లేదు. కొంతమంది ఇద్దరు మాట్లాడుకుంటాడు, మూడు వాళ్ళు వెళ్ళి కలబడిపోతారు. అక్కడ మీకు తెలుసున్నా మీరు సైలెంట్ గా ఉండొచ్చు. ఏదైనా అవసరం అయితే వాళ్ళకి టీచర్ ఇచ్చింది అయితే ఊడుకోవచ్చు. అదేనా వాళ్ళు అడిగితే తెలుసుకోవాలని వాళ్ళకి ఇష్టం అక్కడ ఉంటే. నా ఎందు ఇష్టం లేని వాళ్ళకి, ఆ జిజ్ఞాసు కాని వాడికి, ముముక్షు కాని వాడికి, జ్ఞానం సంపాదించాలనే కోరిక లేని వాడికి సరదా కోసం హేళన కోసం అడిగినా చెప్పొద్దని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. గురువు లోపల ఉన్నాడు, ఈశ్వరుడు లోపల ఉన్నాడు, చైతన్యం లోపల ఉంది, అంతా లోపల ఉంది, బయట ఏం లేదు అని మీరు చెబుతున్నారు. నాకేం కావాలంటే లోపల గురువు కాదు, నేను నా కళ్ళతో చూసే గురువు కావాలంటున్నాడు. వీడు లోపల ఉన్నాడు ఉన్నాడని మీరు చెబుతున్నారు, సరే బాగుంది, లోపల ఉన్నాడు నాకు కనపడలేదు, నాకు ఎటువంటి గురువు కావాలంటే నా కళ్ళ కనపడే గురువు కావాలి. ఏదో లోపల ఉన్నాడు లోపల ఉన్నాడంటే అడికి ఫారం లేదు, నేమ్ లేదు, అడికి రూపం లేదు, పేరు లేదు. లోపల ఉన్నాడు అంటున్నారు, అడికి ఏమైనా రూపం ఉందా? రూపం లేదు. ఏమైనా పేరుందా? పేరు లేదు. పేరు ఏం లేదు. అంటే లోపల ఉన్నాడు లోపల ఉన్నాడంటే నా కాక ఆ గురువు కాదు, లోపల ఉన్నాడు గురువు కాదు, నా కళ్ళతోటి చూసే గురువు కావాలండి అంటున్నాడు. అది భగవాన్ ఏమంటున్నారంటే, నీ కళ్ళతోటి చూసే గురువు అని చెబుతున్నాడు వేయాలి లోపల ఉన్నాడని. వండర్ఫుల్ టీచింగ్, ఆ టెక్నిక్ చూడండి, ఆ ప్రజెంటేషన్ డ్యూటీస్ చూడండి. మనకు అయిపోయినప్పుడు ఎవరో మనకు కూడా రారు, కానీ గురువు వస్తాడట్టును కూడా. ఒకవేళ నిజంగా మనం నరకలోకానికి వెళ్ళిపోయామనుకోని అక్కడ కూడా వస్తాడు. అట్లా వాడట్ని గురువు ప్రతి జన్మలో కూడా నీ కూడా వస్తాడు, ప్రతి జన్మ కూడా నీ కూడా వస్తాడు. ఏదైతే గురువు నిజమైన గురువు లోపల ఉన్నాడు కదా, తన అనుభవం నీకు కలిగేవాడు. ఏ బలగినకి నీకు అడ్డొస్తాయి, ఆ బలగడ్డ తొలగించుకుంటూ ఆ గురువు నీకు తానుగా, ఈశ్వరుడు నీకు తానుగా, అమృతానుభవం నీకు తానుగా వ్యక్తం అయ్యే వరకు గురువు నిన్ను విడిచిపెట్టాడు. వాడి గురువు ఈ శరీరం పడిపోతుంది కదా, మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారని. అది భగవాన్ ఏమన్నారంటే, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం ప్రేమించదు, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం ప్రేమించదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే మిమ్మల్ని ఆదరిస్తుందో, దానికి చావు లేదు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం ప్రేమించదు, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం ప్రేమించదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో, ఏదైతే మిమ్మల్ని ఆదరిస్తుందో, ఏదైతే మీకు టీచ్ చేస్తుందో, మీకు బోధిస్తుందో, ఏదైతే మీకు ఉపదేశిస్తుందో, దానికి మీరు చావలేదు అని ఇంకొక మాట అన్నారు మనకు అర్థం అవడం కోసం. పూర్వజన్మల్లో మనం ఏది సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నామా? ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపడం.
అయితే గురువు యొక్క అనుగ్రహం లేదని మీరు ఎప్పుడు అనుకోవద్దు. గురువు అనుగ్రహం ఎప్పుడూ లేదని అనుకోవద్దు. కానీ మీకు తెలియటం లేదు, తెలుస్తుంది. ఆ తెలిసే రోజు వస్తుంది. ఎప్పుడు మీరు శరణాగతి చేస్తుంది, గురువు నుండి మీకు భక్తి కలిగినప్పుడు, ప్రపత్తి కలిగినప్పుడు, శరణాగతి భావన మీకు వచ్చినప్పుడు. ఉన్నది ఒక్కటే కదంటే ఒకటే అని తప్పించి చూసి లేదనటువంటి స్థిర భావన మీకు వచ్చినప్పుడు గురువు అనుగ్రహం మీకు తెలుస్తుంది. నేను రోజు నువ్వే, నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం అనేటువంటి ప్రపత్తి, ఆ శరణాగతి వచ్చినప్పుడు, ఆ ప్రపత్తి వచ్చినప్పుడు, ఆ ఇష్టం వచ్చినప్పుడు నీకు ఆ గురువు యొక్క అనుగ్రహం నీకు తెలుస్తుంది స్పష్టంగా. ఇప్పుడు ఎంత అయింది? 5 అయింది ఉదాహరణకు, ఎగ్జాంపుల్. ఇప్పుడు మామూలుగా అప్రాక్సిమేట్ గా 5 అయింది. రేపు 5 ఇంటికి తెలిసిన కృపాలలో ఏం జరుగుతుందో మీరు ఎవరైనా చెప్పగలరు. ఆ శక్తి కూడా మీకుందనుకోండి, శాంతి లేదనుకోండి, దానివల్ల ఏం ప్రయోజనాలే? రాబోయే జాములో మీరు ఎక్కడ ఉంటారో చెప్తాడనుకోండి, వాడికి శాంతి లేదనుకోండి, దానివల్ల కూడా వాడికి ప్రయోజనం లేదు. మీ శాంతి లేనప్పుడు ఎన్ని మహిమలు ఉన్నా ప్రయోజనం లేదు. మీకు శాంతి లేని వాడికి సుఖం లేదు. మీ ఇంట్లో ఎన్ని కంఫర్ట్స్ ఉన్నప్పటికీ, మీ ఇంట్లో ఎన్ని భోగాలు ఉన్నప్పటికీ, శాంతి లేని వాడికి సుఖం లేదు. ధనం వల్ల భోగం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ముగింపు మాటలు ఒకటి చెబుతున్నాను. మనకు దేవుడు ఉన్నాడో లేదో తెలియదు. దేహం ఉంది, మనస్సు, ఈ రెండు తెలుస్తున్నాయి మనకి. దేహం ఒకటి తెలుస్తుంది, లోపల మనస్సు కూడా మనకు తెలుస్తున్నాయి. ఈ దేహాన్ని మనస్సుని దేవుడు చెప్పినట్టుగా మలుచుకోను, అప్పుడు నీకు దేవుడు తెలియబడతాడు. దేహం ఉంటుంది నాకు తెలుస్తుంది, శరీరం తెలుస్తుంది కదా, లోపల మనస్సు కూడా మనకు తెలుస్తుంది. ఈ మనస్సుని శరీరాన్ని దేవుడు ఏ వాక్యాన్ని చెప్పాడు, ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు మలుచుకో దీన్ని. దేన్ని? దేహాన్ని, మనస్సుని. నీ ఇష్టాన్ని, నీ ఇష్టాన్ని, ఆ ఇష్టాన్ని ఒక పక్కన పెట్టు. ఈ రాగద్వేషాలను ఒక పక్కన పెట్టు. దేవుడు ఏ వాక్యాన్ని చెప్పాడో ఆ వాక్యానికి అనుగుణంగా నీ దేహాన్ని, నీ మనస్సుని తీర్చిదిద్దుకో. నీ మనస్సుని, దేహాన్ని ఉపయోగించుకో. దేవుని తెలుసుకోవడానికి, దైవాన్ని తెలుసుకోవడానికి, ఈశ్వరరాజ్యాన్ని పొందటం కోసం, ఆనంద సామ్రాజ్యాన్ని పొందటం కోసం, శాశ్వతమైనటువంటి ఆ పెర్మనెంట్ పీస్, అన్బ్రోకెన్ బిస్, ఆనందాన్ని, ఆనందానుభవం పొందటం కోసం నీ శరీరాన్ని, మనస్సును ఉపయోగించుకో. ఈ శరీరాన్ని, మనస్సుని దానికి ఉపయోగించుకోవాలనుకో, లోపల ఆనందం ఉన్నా నీకు అది అనుభవంలోకి రాదు. ఎవరైతే ఆ హృదయంలోటువంటి జ్ఞానగంగను అందుకోవడానికి వాడి దేహాన్ని, వాడు మనస్సును ఉపయోగించుకుంటున్నాడో, వాడి వివేకవంతుడు. వాడు ఏమంటారు వాడిని? వాడు వివేకవంతుడు అంటారు. అంటే వివేకవంతుడై జీవించేవాడికి, ఎవడో వివేకవంతుడిగా జీవించేవాడికి, ఎప్పటికప్పుడు ఏ గంట కాకుండా బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ జీవించేవాడికి ఈ హృదయంలోని జ్ఞానగంగ అందుతుంది. లేకపోతే భవంతులేని సున్నారు. నీ హృదయంలో ఆనందం తెలుసుకోకుండా ఎన్ని నువ్వు ఎన్ని భాషంగా ఎన్ని సాధించినప్పటికీ అవి ఓటు లేని సున్నారు. ఓటు లేని సున్నలకు విలువ ఉండదు. అవి ఓటు లేని సున్నలతో సమానం. అదంటే డ్రీమ్ స్టఫ్. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ అరుణాచలం. ఇప్పుడు దేహంతో ఐడెంటిఫై అవుతున్నాం. దేహంతో ఏదో శవం ఉంటుందో, శవానికి పేరు ఉంటుంది. ఈ దేహంతో, ఈ రూపంతో, నామంతో ఐడెంటిఫై అవుతున్నాం. అలాగే నువ్వు అరుణాచలం తోటి నీ ఫేవరెట్ ఘాట్ తోటి ఐడెంటిఫై, టోటల్ ఐడెంటిఫికేషన్. అప్పుడు నువ్వు మనసుకి చేపలను ఆగిపోతుంది. భగవాన్ అంటూ ఉంటారు, నీ మనసును ఆడమంటే ఆడటం లేదు, నా మనసును కదలమంటే కదలటం లేదని. ఈ మనసును ఆగమని అడుగుతున్నారు, అది ఆగమంటుంది. నా మనసుని కదలమని అంటున్నాను, అది కదలటం లేదు. కారణం ఏంటి? టోటల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు నాచల శివ. మన ఐడెంటిఫికేషన్ మన బాడీతో ఉంది, మన మైండ్ తోటి కూడా ఐడెంటిఫికేషన్ ఉంది మనకు. కానీ మన లోపల ట్రూత్ తోటి మనకి ఐడెంటిఫికేషన్ లేదు. ఆయన కానీ బాడీ తోటి, మైండ్ తోటి ఐడెంటిఫికేషన్ లేదు. ట్రూత్ తోటి, లోపల ఈశ్వరుడు, అరుణాచలేశ్వరుడు తోటి ఐడెంటిఫికేషన్ ఉంది. అంటే ఆయన మనసు కలమని అది కలగటం లేదు. మన సాధన పేరు మీద బాడీకి, మైండ్కి దూరం అవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే సాధన పేరు మీద బాడీకి, మైండ్కి దగ్గర అవుతుంది. ఇదో పరమాత్మ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటికాడేమో నెంజాల్సి వెళ్దామని బయలుదేరి కలకత్తా వెళ్ళి కూర్చోకూడదు. ఇంట్లో మెడ్రాస్ ఇంటికని మనం మెడ్రాస్ వెళ్దామని బయలుదేరుతాం అనుకోండి, బయలుదేరి కలకత్తా వెళ్ళి రైలు వెళ్ళి కూర్చోకూడదు. మనం మెడ్రాస్ మెడ్రాస్ అనుకున్నా రైలు కలకత్తాకే వెళ్తుంది. అంటే డెస్టినేషన్ మర్చిపోకూడదు, డోంట్ మిస్ డెస్టినేషన్. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల ఆయనకు బాగా ఇష్టం. అలాగే మీ ఫేవరెట్ గాడ్తో మీరు ఇష్టం పెట్టుకోండి. అరుణాచలం అక్కర్లేదు, మీ ఫేవరెట్ గాడ్ ఎవరైతే వారు. సకం సకం కాదు, టోటల్ ఐడెంటిఫికేషన్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చూస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచలమును చూస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల జ్ఞానం సంపాదించిన వాడికి నిరంకార స్థితి వస్తుంది, అజ్ఞానం ఉన్నవాడికి అహంకార స్థితి ఉంటుంది. మీకు ఇది బాగా ఉందంటే ఇందులో ఉండిపోండి, ఇది బాగోలేదు అనుకున్నప్పుడు ఇందులో బయటకు రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మీకు బాగానే ఉందనిపిస్తుంటే అందరూ ఉండిపోండి, ఎప్పుడైతే ఇది బాగోలేదు అనిపిస్తుందో అప్పుడు మీరు అందులో బయటకు రావడానికి ప్రయత్నం చేయొచ్చు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల గిరిలోపమైన కరుణా సముద్రమా గిరిలోపమైన కరుణా సముద్రమా. అంటే ఇప్పుడు మనం శివలింగం చూసి వచ్చాం ఊళ్ళోకి వెళ్ళి నమ్మ మహర్షి గారికి ఆ కొండే శివలింగం. మనం ఇప్పుడు గుండో శివలింగం చూసి వచ్చాం కదా, గుండె ఏముంటుంది, శివుడు గుండో శివలింగం ఉంటుంది. రమణ మహర్షి గారికి ఆ కొండంతా లింగమే శివలింగమే. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల